లో ఉన్నటువంటి ఆ నారద స్థితిని అడుగుతోంది. ఏమని అడుగుతోంది? భోభో సాధో క్షణం తిష్ట మచ్చింతామపి నాశయ దర్శనం తవ లోకస్య సర్వదా గహరం పరం. మీ యొక్క దర్శనము ఇది చాలా చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవడం చేత ఎప్పుడైనా మీకు దగ్గరలో మీ ఊరికి కానీ మనం ఉన్న ఊరికి కానీ ఎప్పుడైనా ఓ మహాత్ముడు వచ్చాడు మహాపురుషుడు వచ్చాడు అంటే మీరు వెళ్ళిపోండి, ముందు అక్కడికి దర్శనం చేసుకొచ్చేయండి. మీకు నచ్చినా నచ్చకపోయినా 10 మంది అతను గొప్పవాడు అంటే వెళ్ళిపోండి. 10 మంది మంది గొప్పవాడు అంటలేదు కదా, వాడిని అంటున్నాడు కదా, ఆ మాత్రం తేడా ఉంది కదా అతనిలో. మహత్ ఉందంటే కదా మహాత్ముడే కదా ఆ విధంగా. అంచేత దయచేసి మహాత్ముల్ని మీ కొలబద్ద పెట్టి కొలవటం మానుకోండి. మొట్టమొదటి ఇది అలవాటు చేసుకోండి. గణపతి సత్యనారాయణ స్వామి న్యూస్ పేపర్ రిపోర్టర్స్ గ్రూప్ ఒకసారి నన్ను కలిసింది విజయవాడలో. ఎవరినన్నారు? గణపతి సత్యనారాయణ స్వామి. ఏం లేదు సార్, నథింగ్ ఇన్ హిమ్. మళ్ళీ ఇంగ్లీష్లో అన్నాడు, నాకు తెలుగులో అర్థం కాదండి. తర్వాత నాకు అర్థమైంది, పాపం వాళ్ళని నేను విక్రిస్తున్నాను అని. ఇంచేతంటే మాకు తెలుసున్న వాళ్ళ కుటుంబంలో ఒకసారి ఫోన్లో మాట్లాడుతూ 7:30 అయిందిరా అన్నాను. ఇక్కడ బాబయ్య ఇంగ్లీష్లో చెప్పన్నాడు. వాడికి 7:30 అంటే అర్థం కాలేదు, 7:30 అంటే ఓహో అన్నాడు. అంచేత తెలుగులో చెప్పాడు ఏం లేదు అని. తర్వాత ఏం చెప్పాడు? దేర్ నథింగ్ ఇన్ హిమ్ అన్నాడు. ఇంచేత వాడు తాలూకు వాళ్ళు కూడా అలాగే ఇంగ్లీష్లో చెప్పమని అడుగుంటారు. మరి మీరు ఎంతమంది ఇంగ్లీష్లో అడుగుతున్నారో నాకు తెలీదు, కానీ నేను రెండు చెప్పలేదు. తర్వాత ఏం చెప్పాడు? వీళ్ళ గ్రూప్ వెళ్ళాడు అక్కడ ఆశ్రమానికి, గణపతి సత్యనారాయణ స్వామి ఆశ్రమానికి. వెళ్తే ముందు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మొదటి బాధ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ కన్నా. తర్వాత ఏదేదో చెప్పాట, నాకేం బుర్రకెక్కలేదు అన్నాడు. బుర్ర లేదనలేదు వాళ్ళకి, ఆయన చెప్పింది వీళ్ళ బుర్రకెక్కలేదన్నాడు. చాలా ఆనెస్ట్గా చెప్పాడు. సరే తర్వాత ఆయన ఏం చేసేట, శక్తులు ఏమైనా ఉంటే చూపించండి అన్నట్టే. ఏ శక్తులు చూపించలేట. మరెట్ట సరే బయటకు వచ్చేస్తున్నారట పిలిచాట. ఇలాగే పిలిచాక అందరికీ తలవరాయి ఇచ్చేట, మెరిసే రాయి ఇచ్చి మీ దగ్గర ఉంచుకోండి, ఉంగరంలా చేయించుకుని పెట్టుకోండి అన్నట్ట. సరే వీళ్ళు తీసుకుని వచ్చారట. నిజంగా జరిగిన సంఘటన ఇది. కానీ కూటభాషణ అనే పదానికి నేను ప్రతి చోట మనస్తత్వాన్ని వివేచన చేస్తూనే వస్తున్నా కదా, మీకు అర్థమైంది కదా. మొట్టమొదటి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అంచేత గొప్పవాడు కాదు. రెండోది ఏంటి? ఆయన చెప్పింది వీళ్ళకి అర్థం కాలేదు, అంచేత ఆయన గొప్పవాడు కాలేదు. ఐన్స్టీన్ చెప్పింది నాకు అర్థం కాలేదనుకో, ఐన్స్టీన్ గొప్పవాడు కాదు. అంతేగా, నాకు అర్థం కాలేదు, నాకు అర్థం ఏంటి చెప్పు. జిందల్లో ఓ టీవీ రెగ్యులర్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ ఒక ఎడిటర్ వచ్చాడు నా దగ్గరికి, ఇచ్చేదో అడిగాడు. ఇలా చెప్తే ప్రజలకు ఎలా అర్థమవుతుంది అన్నాడు. నాకు వాళ్ళకి అర్థమైనా అర్థమైపోతే నాకేంటన్నా. మరెట్టా అన్నాడు. మరెట్టా అంటే అది అట్టేగా బాబు, వాళ్ళకే అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను ఎలా చెప్పగలను? ఇప్పుడు వాడు వెళ్ళి ఐన్స్టీన్ని నాకు అర్థమయ్యేటట్టు నువ్వు థీరీ చెప్పండి అట్ట. రెండో కూటభాషణ అర్థమైంది కదా. ఎలాంటి అరాజకత్వమైనటువంటి మానసిక స్థితిలో మనం జీవిస్తున్నాం? మనకు అర్థమయ్యేటట్టు వాళ్ళు చెప్పాలి తప్ప వాళ్ళ అర్థమయ్యే వాళ్ళు చెప్తున్నది మనం అర్థం చేసుకుందాం అనేటటువంటి తాపత్రయం కూడా లేదు. ఎలాంటిది? వేదాలు అవి విద్య యొక్క పరాకాష్ఠది. అంటే ఏంటి? ఇంజనీర్స్ డాక్టర్స్ వీళ్ళందరూ కలిసి వాళ్ళు బుర్రలు పెట్టుకున్నా కూడా అర్థం కానటువంటిది మనకు ఎలా అర్థమైపోవాలి? ఉత్తిని అలా ఒకసారి వస్తాం, ఒకసారి అలా చూసి మాస్టర్ హలో బాగానే చెప్తున్నారండి ఇవాళ అని వెళ్ళిపోతాం. మళ్ళీ 6 రోజులు ఏం చదవం. కానీ క్లాసులో కాలేజీలో ఏం చెప్తాం మనం? ఇంటికి వెళ్ళి యూ షుడ్ రీడ్ ఫర్ 4 అవర్స్ అట్లీస్ట్. కాలేజీలో ఏం చెప్తాం? ఒక టెక్స్ట్ బుక్ చదివితే ఎట్ట? 4-5 టెక్స్ట్ బుక్లు చూసి నోట్స్ రాసుకోవాలి. భాగవతానికి కూట భాషణ అది మీరు చాలా బుర్రలోకి ఎక్కించుకోండి. మీకు దేని మీద ఇష్టం ఉన్నదో దీన్ని బట్టి తెలుస్తుంది. ఇష్టం పెంచుకోవాలి. ఇదంతా ఎందుకు చెప్పేది అంటే ఇన్నాళ్ళు మీకు ఒక భ్రమ ఏముంది అంటే మీకు చాలా ఇష్టం, మీరు చాలా భక్తులు అని. ఆ భ్రమ ముందు మీరు పోగొట్టుకోండి. మీకు ఏని మీద భక్తి లేదు. మీకు ఉదరం భరిణో జీవా తప్ప. భక్తి ఉన్నవాళ్ళు జీవితంలో పైకి వస్తున్నారు, బిజినెస్ పీపుల్ పైకి వస్తున్నారు, వాళ్ళకి డబ్బు మీద భక్తి ఉంది. పొలిటీషియన్స్ పైకి వస్తున్నారు, వాళ్ళకి దేని మీద భక్తి ఉంది? కుర్చీ మీద, పవర్ మీద భక్తి ఉంది. లిటరీ పీపుల్ పైకి వస్తున్నారు, వాళ్ళకి దేని మీద భక్తి ఉంది? ప్రజలకి ఏ విధమైనటువంటి సాహిత్యం ఇంపార్టెంటో అది సృష్టించగలుగుతున్నారు వాళ్ళు. కొంతమంది ఇంకా కార్ల్ మార్క్స్ లాంటి వాళ్ళు, రూసో లాంటి వాళ్ళు, గాంధీ లాంటి వాళ్ళు ఉన్నారు. గాంధీ అని ఫిలాసఫీ అని ఎంఏ ఫిలాసఫీలో ఇప్పుడు పేపర్ అది. వాళ్ళు అసలు మానవుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చేస్తున్నారు వాళ్ళు. కానీ కార్ల్ మార్క్స్ ఎలా జీవించాడు తెలుసా మీకు? లండన్లో బ్రిటిష్ లైబ్రరీలో రోజుకి 18 గంటలు 20 గంటలు పుస్తకాలు రిఫర్ చేస్తూ కూర్చునేవాడు. ఎలా మార్చాలి ప్రజల యొక్క ఆలోచనని. తినటానికి ఉండేది కాదు. భార్య ఎప్పుడేం చేసేది, రోడ్డు మీద ఈ చెత్తవి అవి తుడిచి పారేసిన బట్టలు ఉంటాయే, ఆ బట్టలన్నీ కుట్టుకుని పిల్లలకి బట్టలు కుట్టేది. ఇప్పుడు వాటిని జీన్స్ అంటున్నాం మనం, కొంచెం తేడాతో. అసలు జీన్స్కి మొదటిది ఎవరు అంటే, ఆవిష్కర్త ఎవరు అంటే మిస్సెస్ కార్ల్ మార్క్స్. జీన్స్ కొని వాళ్ళు చింపుకుని బట్ట కుట్టేవాళ్ళని నేను చూశాను చాలా మందిని. ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ మా బెనారస్ లో చాలా మందిని చూశాను నేను. కొంటారు వాళ్ళు ప్యాంట్ కొత్త దీని కట్ 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 అని, ఇంకో ప్యాంట్ కట్ కట్ అని వాళ్ళు కుట్టుకుంటారు వాళ్ళు. ఆహా, మిస్సెస్ కార్ల్ మార్క్స్ ఆత్మ పనిచేస్తుంది అని నాకు అర్థమైపోతుంది. అంచేత ఏం చేశారు, ఆ నల్ల రకరకాల రాళ్ళు ఇచ్చాడు ఆయన గణపతి సత్యనారాయణ స్వామి వాళ్ళకి. ఇది ఎవడు ఇచ్చారు ఆ గ్రూప్ భలే ఆయన ఏడిపించాలనే గణపతి సత్యనారాయణ స్వామినండి. ఆయన్ని ఎక్కడ ఏడిపించారని, ఆయన దగ్గర ఆశ్రమంలో అంటే తంతారు మమ్మల్ని, దారంతా ఆయన గురించి వికరించుకుంటూ వచ్చామన్నాడు వాడు. అమ్మాయి అప్పోనిలే అనుకున్నా. తర్వాత స్టార్ట్ అయింది ప్రాబ్లమ్. అందరికి చిన్న చిన్న యాక్సిడెంట్స్, గడ్డం తీసుకుంటుంటే కొంచెం దిగిపోవటం, మెట్లు దిగుతుంటే కాలు జారి కాలు మడత పడటం. తర్వాత వీళ్ళందరూ కలిశారట. నాకు అలాగే జరుగుతుందంటే నాకు అలాగే జరుగుతుందని చివరికి వాళ్ళు నిర్ణయానికి వచ్చారు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఆయన ఇచ్చినటువంటి చిన్న రాళ్ల వల్ల జరుగుతోంది అని. ఇంతకీ గణపతి సత్యానంద స్వామికి శక్తి ఉన్నట్టా లేనట్టా అని నువ్వే చెప్పవయ్యా అన్నాను నేను. నువ్వే అన్నావు ఇప్పుడు ఏంటోను, మీరందరూ కలిసి వచ్చిన నిర్ణయం నేను చెప్పలేదు మీకు. అది ట్యూబ్లైట్ వెలగలే వాడికి. లేదండి ఆయనకేం పవర్ ఉందన్నాడు. మరి ఇప్పుడు ఏమన్నావు అన్నాను. అందరూ కలిసి ఏ నిర్ణయానికి వచ్చారట వాళ్ళు, ఇదంతా కూడా ఆయన ఇచ్చిన రాళ్ల వల్లే ఉందని రాళ్ళు పారేశారట వాళ్ళు. కూట భాషణ, మన లాజిక్లు ఇలా ఉంటాయి. ఓ నిర్ణయానికి వచ్చేసి మన బుద్ధిని ఉపయోగిస్తాను తప్ప మన బుద్ధిని ఉపయోగించకూడదు ఎప్పుడు కూడా. శాస్త్రాన్ని ప్రమాణం అంటాం. అందుకే మనం శాస్త్రంలో అలా ఉందా లేదా అది చూసుకోండి తప్ప, మీ బుద్ధికి అలా తోచిందా, మన బుద్ధి ఎప్పుడు ఇలాగే భ్రష్టపట్టి ఉంటుంది. కానీ ఏమడుగుతాం వాళ్ళని, ఆ మహాత్ముల్ని ఒక్క క్షణం ఉండండి అంటాం. మళ్ళీ ఎక్కువసేపు ఉంటే చాలా ప్రమాదం. వాళ్ళు ఎక్కువసేపు ఉంటే తిడతారు. అంచేత ఒక్క సెకండ్ ఉంటే ఏం చేస్తారు, మన కష్టాలు పోతాయి. ఆ యుధిష్ఠరుణ్ణి నరకం దగ్గర 1 నిమిషం ఉండమన్నారు. ఎక్కువసేపు ఉండమంటే యుధిష్ఠరుడితో చాలా ప్రమాదం. ఏమంటాడు, ఉడిగం చేయంటాడు దుర్యోధనుడికి. దుర్యోధనుడికి ఉడిగం చేయమనేగా చెప్పాడు అనంతమంది. లేకపోతే ఏమంటాడు, రాజ్యం అంతా వాళ్ళకి ఇచ్చేయంటాడు. ఎక్కువసేపు ఉండకూడదు మహాత్ముడు. ఎంతసేపు ఉండాలి, జస్ట్ మన కష్టం అలా దాటేంత వరకు ఉంటే చాలు అనే మానసిక స్థితి ఇక్కడ చెప్తున్నాడు. భూభో సాధో క్షణం తిష్ట మచ్చింతామపి నాశయ దర్శనం తవ లోకస్య సర్వాగారం పరం సర్వదాగారం పరం. మహాత్ముడు కానీ ఇది అండర్లైన్ చేసుకుని మీరు నిరంతరం గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా మహాత్ముల దర్శనము అన్ని పాపాన్ని నాశనం చేస్తుంది. మహాత్ముల నిరంతర దర్శనము ఏం చేస్తుంది? బాబా యొక్క సాధన విధానం అది. ఏం చేసేట సిద్ధి సాయి, అంతే. గురువుని చూస్తూ ఉండాలి. గురువుని చూస్తూ ఉంటే మరి తిండి తిన్నాడా లేదా సిద్ధి సాయి ఉద్దేశం? 12 సంవత్సరాలు చూస్తూ కూర్చుని ఉంటాడా? తినే ఉంటాడు, తిరిగే ఉంటాడు, అన్ని చోట్లకి వెళ్లే ఉంటాడు. అలాగే మన పనులన్నీ మనం చేసుకుంటూ ఉంటాం. ఏ పని కావాలంటే ఆ పని చేసుకుంటుంది. దానికి అక్కడ ఈ గురువుల యొక్క సాంప్రదాయాన్ని మళ్ళా తిరిగి కాస్త ఆ శ్లోకాల్లో శంకరాచార్యుల వారి యొక్క మంత్రాత్మకమైనటువంటి శ్లోకాలు అక్కడ రాసి ఉన్నాయి. మీరు దాన్ని కూడా చదువుకోండి. ప్రతిరోజు స్థల ప్రదక్షిణతో పాటు ఆ శ్లోకాలకు ఎదుర్కొన్నా మీ ద్వాదశ రాశుల్లో ఉండేటటువంటి సమస్యలు పోతాయని శంకరాచార్యులు వారు రాసినటువంటి శ్లోకం అది. గురుపాదుకాస్తవం శ్రీ సమంజితమద్వయం అంచేత దాన్ని కూడా ఉపయోగించుకోండి. కానీ దాది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే, నాకు పానీయంబులు ద్రావుచున్ గుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు సేయుచున్ తిరుగుచున్ నారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుడే మరిచెన్ సురారిసుతుడే తద్విశ్వము. మీరు ఎక్కడుంటే అక్కడ, ఏమి మార్చుకోక్కర్లేదు, మీ అలవాట్లు మార్చుకోక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు. నిరంతరము కూడా ఆ మౌనంలోకి మీరు వెళ్ళిపోగలిగితే, మౌనంగా ఉండి చాలా పనులు చేసుకోవచ్చు. మౌనంగా ఉండి చాలా పనులు ఎలా చేస్తాం, మన బాస్ మనకు నచ్చని పని ఒకటి చెప్తాడు, చేస్తాం మనం. ఎలా చేస్తాం, అది మౌనంగా చేయటం అంటే. లేకపోతే మీరు మీ తల్లిదండ్రులు ఏదో మీకు ఇష్టం లేని పని చేయమన్నప్పుడు మీరు ఆ పని చేశారు, మీరు గుర్తుందా ఏదైనా, అది ఎలా చేశారు, పని పూర్తి చేశారు కదా, నోరు మూసుకుని మరీ చేశావు. కానీ మనస్సు దాని మీద ఉందా, ఇష్టం ఉందా దాని మీద, లోపల ఏ మానసిక స్థితిలో ఉన్నారు, ఆ మానసిక స్థితి మౌనం. అంటే నా మౌనంగా ఉండటం రాదు మాస్టరు అంటే స్థల ప్రదర్శన కూడా ఇష్టం లేకుండా చేయాలన్నమాట మౌనంగా. ఆ మౌన స్థితిని మీరు నిరంతరము కనుక ఇప్పుడు కూడా నా మాటలు వింటూ దర్శించుకోవటం అలవాటు చేసుకోండి. ఇంట్లో నిత్య జీవితంలో నీళ్లు తాగుతున్నా మంచినీళ్ళు తాగుతున్నా హాసలీలా నిద్రాదులు సేయుచు, నిద్రాదులు, నిద్ర అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా మీరు మౌనంగా ఉండగలగాలి. ఆ గురువుని దర్శించగలిగేటటువంటి స్థితి కనుక మీకు వస్తే అందరూ సాయిలే. సాయి టెక్నికే అంత, అంతేత మంత్రాలు ఏవి నన్ను అడగొద్దు అన్నాడు. నా గురువు నాకు మంత్రం ఏమీ చెప్పలేదన్నాడు. కానీ అసలైన మంత్రం చెప్పాడు. అది ఏంటి అసలైన మంత్రం, లోపల ఉన్నటువంటి ఆ గురువుని నిరంతరము దర్శనం చేసుకుంటూ ఉండండి. దానికి రకరకాల ట్రిక్స్ చెప్తాం మనం. బహుధా తవ వాక్యేన దుఃఖశాంతిర్భవిష్యతి, యదా భాగ్యం భవేద్ భూరి భవతో దర్శనం తదా. మీ యొక్క మాటల వల్ల నా దుఃఖము కొంత శాంతిస్తుంది. మనుష్యుడికి ఎప్పుడైతే చాలా భాగ్యము ఉదయిస్తుందో అప్పుడే మీ యొక్క దర్శనము జరుగుతుంది. మరి ఇప్పుడు మనం ఆ గురువు గురించి చెప్పుకుంటున్నాం కదా, భాగవతం రాసినటువంటి వ్యక్తి గురించి చెప్పుకుంటున్నాం కదా. అంచేత భాగవత సప్తాహ శ్రవణం అంత గొప్పది అని చెప్పేది. నారదోవాచ కాశిత్వం కావ్యమౌచేమా నార్యకాః పద్మలోచనాః వదదేవి స విస్తారం స్వస్య దుఃఖస్య కారణం. ఇప్పుడు నారదుడు ఇలా అడిగట, నేను ఆ స్త్రీని అడిగాను, దేవి నీ వ్యవతి, ఈ ఇద్దరు పురుషులు నీకేమవుతారు, నీ చుట్టూరా ఉన్నటువంటి ఈ అందమైనటువంటి కళ్ళు ఉన్నటువంటి దేవీ స్త్రీలు ఎవరు, ఎవరు ఆ దేవతా స్త్రీలు, మన కోరికలే, మన కోరికలన్నీ కరెక్టే, తప్పు ఎక్కడవుతుందంటే కోరికలు అవుతాయి ఉన్నాయి, కానీ కోరికల్ని తీర్చుకునేటటువంటి శక్తి కానీ కోరిక కానీ మీ దగ్గర లేదు. అందరికీ ఫస్ట్ క్లాస్ కావాలి చదవకుండా, అందరికీ ఉద్యోగాలు కావాలి చదవకుండా, అందరికీ భగవంతుడి యొక్క అదృష్టం కావాలి తపస్సు చేయకుండా, అందరికీ గురువు యొక్క అనుగ్రహం కావాలి గురువు యొక్క సేవ చేయకుండా, రాదు కాదు. కానీ ఈ కోరికలన్నీ ఉన్నాయి, ఈ కోరికలన్నీ ఆ చుట్టూరా ఉన్నాయి, భక్తికి చుట్టూరా. నారదుడు కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళందరూ ఎవరు, ఈ పడిపోయినటువంటి ఈ వృద్ధ పురుషులు ఎవరు అని అడిగాడు. అంతా బాగానే ఉంది, అసలు నువ్వు డీటెయిల్డ్గా నీ కష్టానికి కారణం ఏంటో చెప్పు అని అడిగాడు. బాలోవాచ అహం భక్తిరితి ఖ్యాత ఇమౌ మే తనయౌ మతౌ జ్ఞాన వైరాగ్య నామానౌ కాలయోగేన జర్జరో. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఈ చెప్పబోతున్నటువంటి శ్లోకాన్ని వినండి. ఇది మొత్తము మన యొక్క అనాలిసిస్. బ్లడ్ అనాలిసిస్ చేస్తే మన బ్లడ్ లో ఉన్నటువంటి దోషాలు ఎలా తెలుస్తాయో, యూరిన్ అనాలిసిస్, ఫ్లెమ్ అనాలిసిస్, ఈ అనాలిసిస్ లో ఏం తెలుస్తుంది మనకి, వాటిలో ఉన్నటువంటి దోషాలు తెలుస్తాయి. ఆ దోషాలు తెలియగానే ఏ మందు వేయాలో తెలుస్తుంది. అంతవరకు మందు తెలియ డాక్టర్ కూడా చెప్పలేడు ఆ అనాలిసిస్ వస్తే తప్ప. అలాగే నారదుడు అంతటి వాడి కూడా ముందు అనాలిసిస్ అడిగాడు, అసలు ఏంటి ప్రాబ్లం, నీది ప్రాబ్లం చెప్తోంది. ఈ ప్రాబ్లము భక్తి యొక్క ప్రాబ్లము. భక్తి యొక్క ప్రాబ్లం అంటే మీ కోరికల యొక్క ప్రాబ్లము. భక్తి అంటే మీ కోరికలే అన్నది ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ కాలంలో ద్వాపర యుగంలో కోరికల్ని భక్తి అనేవారు. ఇంచేతంటే అప్పుడు అలా ఉండేది, వాడికి దేని మీదైనా భక్తి ఉంటే అది సాధిస్తే కానీ నిద్రపట్టేది కాదు వాడికి. అంచేత ఆ భక్తికి ఇప్పుడు మనం ఇవ్వాల్సినటువంటి ఈక్వేషన్ ఏమిటి, కోరికలు. మీ యొక్క కోరికలు అనాలిసిస్ చేస్తుంది భక్తి. నా పేరు భక్తి అంటే ఇప్పుడు ఏం చెప్పాలి, నా పేరు కోరిక. ఈ జ్ఞానము వైరాగ్యము అనేటటువంటి వాళ్ళు నా పుత్రులు. కోరిక యొక్క పుత్రులు జ్ఞానము వైరాగ్యము. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏంటో, సినిమా చూడాలి అనేటటువంటి కోరిక వచ్చింది మీకు, కోరిక వచ్చింది కదా. ఇంతకీ జ్ఞానము వైరాగ్యం ఇక్కడ ఎందుకు ఉండాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, ఏ యాక్టర్ బాగా చేస్తాడు, ఏ డైరెక్టర్ బాగా డైరెక్ట్ చేస్తాడు, ఇవంతా జ్ఞానం మీరు సముపార్జించుకుని వెళ్తున్నారా లేదా. ఒకవేళ మీకు లేకపోతే సినిమాకి వెళ్ళే కోరిక రాగానే ఏం అడుగుతారు పక్కవాణ్ణి, ఏ హాల్లో బాగుందిరా, ఆ హాల్లో ఏసీ ఉందా, ఇవంతా జ్ఞానమేగా. ఇంచేత కోరిక రాగానే మొట్టమొదటి ఇంటి దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీకైనా ఉంటుంది లేకపోతే మీరు దాన్ని సముపార్జించుకుంటారు. సరే అంతా బాగానే ఉంది, సినిమాకి వెళ్దాం పదరా అన్నారు, వెళ్ళాము. వెళ్ళగానే అక్కడ జేబులోంచి ఎన్ని రూపాయలు తీయాలి, 30-35 రూపీస్ తీయాలి. మీకు ఇవ్వాలని లేదనుకోండి 35 రూపాయలు వైరా. లేదు మీకు ఆ కోరిక చాలా బలంగా ఉందనుకోండి, ఇచ్చేస్తాను 30 రూపాయలు వైరాగ్యమేగా. 30 రూపాయల మీద మీకు ప్రీతి లేకపోతే కదా సినిమాకి వెళ్ళేది, 30 రూపాయలు ఎక్కువ అనిపించింది అనుకోండి మీకు, వెళ్ళరు. ఇప్పుడు నాకు చాలా అనుమానం సినిమాకి మనుషులు ఎందుకు వెళ్ళటం లేదంటే టీవీ మీద భక్తి కాదు, 30 రూపాయల మీద భక్తి. 30 రూపాయలు ఎక్కడ ఖర్చు పెట్టి వెళ్తామని మానేస్తున్నాను అంటే అక్కడ ఏది పడిపోయింది, అక్కడ వైరాగ్యం పడిపోయింది. అంటే ఉపయోగం అంటే ఏంటి, వైరాగ్యం అంటే ఏంటో అర్థమైంది కదా. 30 రూపాయల మీద మీకు వైరాగ్యం ఉంటేనే ఆ కోరిక తీరుతుంది, 30 రూపాయల మీద భక్తి ఉంటే మరి ఆ కోరిక తీరదు. అంచేత కోరిక తీరాలి అంటే అబ్బా అన్నట్టు, ఇప్పుడు ఈ కోరిక తీరాలి అంటే ఏముండాలి, మళ్ళా అబ్బా జ్ఞానము వైరాగ్యము ఇవి రెండు వృద్ధస్థితిలో ఉన్నాయి. అంటే ఏంటి వృద్ధస్థితిలో ఉన్నాయంటే, ఎకనామిక్స్ లెక్చరర్స్ ఎవరిని కించపరచడానికి చెప్పటమే, పోనీ సైన్స్ ఉదాహరణ ఇచ్చుకుందాం, నన్ను నేను తిట్టుకుంటే పర్వాలేదు, వాళ్ళని తిడితే పాపం బాధపడతారు వాళ్ళు. సైన్స్ లెక్చరర్స్ ఉద్యోగం లేకపోతే బతకలేరు. ఇంకేత C-138 సరోజినీ నగర్ ఢిల్లీ ఫ్లాష్ బ్యాక్ అనమాట. C-138 ఢిల్లీ, మా నాన్నగారు ఒకే రూమ్ తీసుకుని అక్కడ ఉంటున్నారు ఢిల్లీ యూనివర్సిటీలో లా లెక్చరర్గా. మేము బెనారస్లో ఉన్నాం, నేను రీసెర్చ్ చేస్తున్నప్పుడు సంఘటన ఇది. టక్ 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 ఏమైంది, C-138 సరోజినీ నగర్లో ఒకడు తలుపు కొట్టేట, తలుపు తెరిచాడు. నార్త్ ఇండియాలో గంచాలని ఉంటాయి చూసారా, తెలుసా మీకు గంచాలంటే, తుడుచుకునే బట్టే చాలా పొడి పొడిగా ఉంటుంది, చిన్నగా ఉంటుంది, మన అంగవస్త్రం అంటామే అలాంటిది, ఎర్రగా ఉంటుంది, ఎర్ర రంగులో ఉంటుంది అది. సాధారణంగా ఒత్తుండుగుడ్డలాగా నాప్కిన్ లాగా వాడుతూ ఉంటారు. అది కట్టుకుని ఒకడు తలుపు కొడుతున్నాడు, వచ్చాడు వాడు. వచ్చాక మేము కొత్త ప్రోడక్ట్ ఒకటి తయారు చేశామండి, సోప్, డిటర్జెంట్ సోప్, మీరు చూస్తారా అన్నాడు. చోట్ల కక్కుతున్నాడు సమ్మర్లో, అతని మీద జాలిపడి చూస్తానన్నాడు మా నాన్నగారు. సరే అతని బట్టలు ఉతికాడు నాన్నగారు, ఏవో మార్చిపోయిన బట్టలు ఏవో ఉంటే. ఈనాడు ఆ బట్టలు ఉతికి అతను ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ అతని పౌడర్ ఎక్కడుందో నాకు తెలుసు, నిర్మా వాషింగ్ పౌడర్. అలా వచ్చాడు, అలా తిరిగాడు. ఎందుకు చెప్పాను ఇది ఇంతకీ ఉదాహరణ? కోరిక యొక్క తీవ్రత సైన్స్ లెక్చరర్కి ఉంటే డిటర్జెంట్ సోప్ తయారు చేసుకోవటం ఏ సైన్స్ లెక్చరర్కైనా వచ్చు రాదా? ఇంటర్మీడియట్ చదివిన ఏ సైన్స్ లెక్చరర్నైనా అడగండి, వాడు పేజీలు పేజీలు రాసి మార్కులు కూడా వేస్తాడు వీడు. కానీ వాళ్ళు నిర్మాకి పోటీగా ఇంకో డిటర్జెంట్ సోప్ పెట్టలేకపోయాడు. ఆ నిర్మా వాడు ఎంత వాళ్ళని ఢీ కొట్టుకున్నాడు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళని ఢీ కొట్టాడు. ఏంటి వాళ్ళకి ఈ సైన్స్ లెక్చరర్స్కి తేడా? ఉదరం భరిణో జీవ వారక కూటభాష, కూటభాషలో వాళ్ళకి చెప్పింది ఏం రాదు, ఆచరణ శూన్యం. కానీ అన్ని ఏం కావాలంటాం, ఏదేదో కావాలంటాం, డబ్బు కావాలంటాం. ఇంకా ఏం చెప్తాం, మీరు డబ్బు సంపాదిస్తే అందులో 2% నీకు ఇస్తానంటారు. వీడి చెప్పిన దాన్ని వాళ్ళు ఆచరణ పెట్టి వాడు 98% తీసుకుని వీడికి 2% ఇవ్వటం ఏంటో నాకు ఇప్పటివరకు అర్థం కాలే. కానీ అదే జరగదు. ఇంచేతంటే 98% ఇంకోడే ఆచరణ మీద నువ్వు తీసుకుని వాడికి నువ్వు 2% ఇచ్చేవాడు, నువ్వు ఎప్పుడూ పైకి రాలేవు. కూటభాషణ అనే దాన్ని మీరు చాలా చాలా అండర్లైన్ చేసుకోండి. ప్రతి చోట మీ మాటల్లో మీకు ఆ ముళ్ళు గుచ్చుకోవాలి. మీరు ఆ మాట అంటున్నప్పుడు మీ భక్తి దేని మీద ఉన్నది? మాస్టారు పొద్దున్నే నిద్ర లేవలేకపోతున్నాను, క్రికెట్ మ్యాచ్కి లేచేవాళ్ళు అందరూ తెలుసు నాకు, లేవలేని వాళ్ళు. అలారం పెట్టుకుని మరీ లేచి నన్ను లేపిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇంచేత మీకు ఏంటి ఆ కోరిక లేదు తీవ్రంగా. కోరిక ఉంటే ఆటోమేటిక్గా జ్ఞానము వస్తుంది, వైరాగ్యం వస్తుంది. నిన్న మా కాలేజీకి అతను వచ్చాడు. వచ్చి ఇలా తూర్పు విడిపోతే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయండి అన్నాడు. ఇలా వెళ్ళిపోతే ఆ ఇంజనీర్, నేను కన్ఫ్యూజ్ అయిపోయాను అసలు. ఈ తూర్పు గుంటూరులో మా కాలేజీలో తూర్పు పశ్చిమ ఎక్కడుందో నాకు తెలియలేదు. దాని తర్వాత ఇంకోటి చెప్పాడు, ఇది పేమెంట్ సీట్ అండి, నాకేం తెలియదు అసలు, చెప్పింది చెప్తున్నాను, ఇది పేమెంట్ సీట్ అండి, ఇది బి సర్టిఫికేట్ ఉంటే ఇస్తారటండి, ఇది అంతే ఉంది. ఇది చివరికి ఎందుకు వచ్చాడంటే అంతా చెప్పేసి నన్ను కన్ఫ్యూజ్ చేసి ఇంతకీ ఎందులో జాయిన్ చేయమంటారు అని అడిగాడు. ఇంతకీ అతను ఎవరు? వాచ్మెన్, మా కాలేజీలో వాచ్మెన్. మీలో మీ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతూ ఉంటే మీలో తూర్పు దిశలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఉత్తర దిశలో ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఎక్కడ పేమెంట్ సీట్లు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయి, మీలో ఎంతమంది చెప్పగలరు? అతనికి ఆ జ్ఞానం ఎలా వచ్చింది? వాళ్ళ అబ్బాయికి ఇప్పుడు కౌన్సిలింగ్ ఉంది రేపు. మా అబ్బాయిని ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇంజనీరింగ్ చేయాలనేటువంటి కోరిక ఉంది, చచ్చినట్టు జ్ఞానం వచ్చింది, అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. మనం ఎంతమంది దగ్గరికి వెళ్ళి ఈ జ్ఞానం అడుగుతున్నాం, ఈ భక్తి అడుగుతున్నాం? ఎవరైనా చెప్పటానికి వస్తే వాడిని ఎలా ట్రీట్ చేస్తున్నాం మనం? కూటభాషణ. మన మానసిక స్థితిని చాలా జాగ్రత్తగా అనాలిసిస్ చేసుకోండి. ఏమైపోయాయి? జ్ఞానము నిద్రపోతుంది, వైరాగ్యము నిద్రపోతుంది. ఇవి రెండు నిద్ర లేచి ఉన్నటువంటి ఏ కోరికైనా మీకు ఉంటే ఆ కోరిక జరగకుండా ఆపటానికి భగవంతుడికి కూడా శక్తి లేదు. మీకు కోరిక ఉండి ఆ కోరికకి సంబంధించిన జ్ఞానాన్ని మీరు తెచ్చుకుని ఆ జ్ఞానానికి కావలసినటువంటి వైరాగ్యం ఉండాలి. మళ్ళా అంటే ఏంటి, దానికి కావలసినటువంటి పెట్టుబడి పెట్టగలగాలి మీరు. ఆ పెట్టుబడి గురించి కూడా మాట వచ్చింది. మా జేబీ శాస్త్రి గారు ఊరుకోకుండా ఒక మాట అన్నారు, అక్కడేమో ఫ్రీ సీట్ వస్తుంది, ఇక్కడేమో పేమెంట్ సీట్ వస్తుంది, ఎక్కడ చేర్పిస్తావు అన్నాడు. అక్కడ ఏంటండి, ఇక్కడ ఏంటండి అన్నాడు. నాకు ముత్యాల ముగ్గ ఏంటంటే రావు గోపాలరావు డైలాగ్స్ వస్తాయి, ఇచ్చేస్తే ఏమవుతుంది, అది తీసేస్తే ఏమవుతుంది, రెండూ కలిపి తీసేస్తే ఏమవుతుంది అన్నట్టే చెప్పాడు. పేమెంట్ సీట్ వచ్చింది, ఎందులో వచ్చిందో చెప్పండి సార్ అన్నాడు. కంప్యూటర్లో వచ్చిందయ్యా అన్నాను నేను. అక్కడ ఎందులో వచ్చింది సార్ అన్నాడు. ఫ్రీ సీట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో వచ్చిందయ్యా? ఖచ్చితంగా పేమెంట్ సీటే సార్ అన్నాడు. ఇంజనీర్ అవ్వాలంటే ఇంటికి నువ్వు కాదు, నీ కొడుకు ఇప్పుడు అవుతాడో అవడో కూడా గ్యారంటీ లేదు.
మీ జీవితాన్ని మార్చుకోవాల్సి వచ్చేసరికి మీ దానికి మీరు ఎన్ని వేషాలు వేస్తుందో మన మనస్సు, ఆ వేషాలు వేయనివ్వకండి. వేణిస్తోంది అంటున్నాడు నారదుడికి భక్తి చెప్తోంది. కారణం ఏంటి? జ్ఞానము వైరాగ్యము రెండు కూడా జరజర దేహిన నిరసించిపోయాయి, వీటికి సత్తా లేదు. అంటే కావలసిన జ్ఞానం లేదు, కావలసినటువంటి వైరాగ్యము లేదు. గంగాద్యాసరితశ్చేమ మత్సేవార్థం సమాగత తదాపి నచ మే శ్రేయ సేవితాయాసురేరపి. ఇప్పుడు ఈ పద్మలోచనలు అందమైన స్త్రీలు నాకు సేవ కోరికకి సేవ చేస్తున్నటువంటి వాళ్ళని నారద నువ్వు చూస్తున్నావు కదా, వీళ్ళందరూ కూడా గంగా నదులు, గంగా మిగతా నదులు, గంగా యమున సరస్వతి. భారతదేశంలో నదుల యొక్క గొప్పతనం చాలా ఉంది. మిగతా ఏ దేశాల్లోనూ కూడా నాకు తెలిసి గంగని తల్లితో పోల్చాం, నదిని తల్లితో పోల్చాం. కానీ గోదావరి మనకి తల్లి, గంగ తల్లి, కృష్ణ తల్లి. తల్లి కాదు, దేవతా స్త్రీలు ఇప్పటికీ కూడా కాదా. మన దృష్టి అలాగే ఉంటుంది, అది కృష్ణ నది అని పిలుస్తాం. ట్రీట్మెంట్ మాత్రం మళ్ళా కూట భాషనాయే. కృష్ణని మళ్ళా దేవతగా ఏం చూడం మనం, మళ్ళా నానా చెత్త అంతా జీవిస్తూనే ఉంటాం అక్కడ. కానీ కనీసం మాట కృష్ణని దేవతగా తీరుస్తాం, గంగని దేవతగా తీరుస్తాం. ప్రతి చోట కూడా మన బుద్ధి యొక్క భ్రష్టత్వం కనిపిస్తూ ఉంటుంది. అనాలిసిస్ లో భాగవతంలో ఈ కలియుగం యొక్క ఎఫెక్ట్తో దీనిని ఎలా సవరించుకోవాలో చెప్తాడు. అది తిట్టి ఊరుకోడు. కానీ అనాలిసిస్ ఎందుకు అంటే నీకు రోగం ఎందుకు వచ్చిందో తెలిస్తే తప్ప దానికి కరెక్ట్ మందు పడదు. రోగం ఎక్కడొచ్చింది? నువ్వు ఏ కోరిక కోరుకుంటున్నావో ఆ కోరికకి కావలసినటువంటి జ్ఞాన వైరాగ్యాలు నీ దగ్గర లేవు. అది మీకు చాలా స్పష్టంగా అర్థం అవ్వాలి. ఏ కోరికైనా సరే, ఇప్పుడు కూర్చుని ఉన్నాను నేను, ఫస్ట్ క్లాస్ అయినటువంటి ఆహారం తినాలని ఉంది తక్షణమే, ఏం చేయాలి? బయలుదేరాల్సిందే కదా ఇక్కడ నుంచి ఏదో హోటల్కి. క్రౌడ్ తెచ్చి పెట్టాడు కదా. హోటల్కి వెళ్తాను అబ్బా అంత దూరం ఆవిడెళ్తాడు అన్నాను అనుకో, వైరాగ్యం వచ్చేసింది. ఉన్న గడ్డేదో తిను, లేదు నేను వెళ్ళను అంటావు, జిందాల్ జిందాబాద్ సన్నీళ్ళు తాగేసే రెండు గ్లాసులు. నువ్వు సన్నీళ్ళు రెండు గ్లాసులు ఎందుకు తాగావు అంటే నీకు మంచి ఫుడ్ తినాలని కోరిక లేక కాదు, ఆ కోరిక తీర్చుకునేటటువంటి జ్ఞాన వైరాగ్యాలు లేవు. ఇది అర్థం చేసుకోండి. అంచేత మీకు ఏ కోరికైనా తీరలేదనుకోండి, ఇది మీరు అనాలిసిస్ లో చాలా జాగ్రత్త పెట్టండి. కోరికకి ఇద్దరు పుత్రులు ఉంటారు, కుడి చెయ్యి ఎడం చెయ్యి అనుకోండి, లేకపోతే కుడికాలు ఎడం చెయ్యి, కుడికాలు ఎడం చెయ్యి అంటే యాక్టివిటీకి సంబంధించి, చేతలకి సంబంధించినటువంటి రెండు ఉండాలి. కోరికకి జ్ఞానం ఉండాలి, వైరాగ్యం ఉండాలి. ఇది లేకపోయిందో ఖచ్చితంగా మీకు జరగదు. మొన్ననే ఒక ఉదాహరణ, రెండు ఉదాహరణ చెప్తాను నేను సాయి చరిత్రలో. పల్లకి చేస్తూ ఉంటే చెయ్యొద్దని రాళ్లు పెట్టి కొట్టాడు, తిట్టాడు. వాడు మానేశాడా పల్లకి చేయటం? చేశాక ఏం చేశాడు? దాన్ని పారేశాడా? మరి ఎందుకు తిడతాడు సాయి చేస్తూ ఉంటే పని చేయొద్దు వద్దు అని? మీ కోరిక ఎంతుందో టెస్ట్ ఎప్పుడు గురువు దగ్గర అదే జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. గురువు వద్దు అన్నాడు అంటే మీ కోరిక యొక్క తీవ్రత బట్టి నిర్ణయించుకోండి. మళ్ళీ అక్కడ ఏది మంచిది ఏది చెడ్డది అని మాత్రం నా నుంచి అడగండి సలహా. వద్దు అన్నాక మానేస్తే ఆ కోరిక మీద మీకు తీవ్రత లేదు. తీవ్రత ఉంటే రాళ్లు విసిరినా వెంటబడతారు, కొట్టినా వెంటబడతారు, అవునా కాదా? అలా వెంటబడిన వాళ్ళకి గురువు యొక్క అనుగ్రహం ఉన్నది ఎప్పుడైనా సరే నిరంతరం ఉంటుంది. మీరే కదండి వద్దన్నారు. ఏమండు సాయికి అసలు అక్కర్లే ఎవరు. సాధ్యమైనంత వరకు నిరంతరము ఆయన ఉన్నటువంటి షిరిడీలో ఉన్న టైం అంతా కూడా ఆయన మనుషుల్ని దూరం చేసుకుందామని ట్రై చేశాడు పాపం. చివరికి ఆయన వద్దన్నా ముండి పట్టు పట్టగలిగేటటువంటి శిష్యులు వచ్చారు, వాళ్ళు నిలబెట్టారు సాయిని. లాస్ట్ సాయి మనకు అందేవాడు కాదు. నిన్న ఇక్కడ జరిగిన ఉదాహరణ చెప్తాను. ఒక చోట ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు, వాడు పక్కనున్న టేబుల్ మీద మట్టి ఉంది, మూడు రోజుల నుంచి. మూడు రోజుల నుంచి మట్టి ఉంటే అప్పుడు కరెంటు ఏదో పోయింది. కరెంటు పోతే కొవ్వొత్తి ఏదో పెట్టడానికి కొంతమంది వస్తే దాని మీద నుంచు మట్టి ఉన్న చోట కొవ్వొత్తి నుంచోదు, ఇంచేత పడిపోతుంది. మట్టి ఉంది కొవ్వొత్తి పడిపోదు అంటే ఫుఫ్ అన్నారు, కొవ్వొత్తి పెట్టేశారు, కరెంటు వచ్చింది. తర్వాత ఎవరూ మట్టిని క్లీన్ చేద్దాం అనుకోలేదు. నెక్స్ట్ డే అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి ఎంత బాధ పడిపోయాడో అసలు. సరేలే బాబు, బాధపడిపోతావా, ఏం చేస్తావు, మరి పరిస్థితి ఇలా ఉంది, ఈ మాత్రం మట్టి తీసేవాళ్ళు లేరు, మట్టి ఉంది ఇక్కడ. అవునండి, నిన్న నేను ఉన్నాను, మట్టి ఉంది. సరే ఇంకో 10 నిమిషాలు, తను ఊరు వెళ్ళిపోతున్నాడు, ఇంకో 10 నిమిషాలు గడిచింది. మట్టిగా ఉందయా, అసలు ఎవడు ఏమీ చేయటం లేదంటే లేకపోయాడు. వద్దులే నువ్వు కూర్చొని ఊరెళ్ళాలి కదా. అవునండి ఊరెళ్ళాలని మళ్ళా ఇంకో అరగంట కూర్చున్నాడు. ఊరెళ్ళాలని తొందరగా వచ్చినటువంటి వాడు మళ్ళా ఓ అరగంట కూర్చున్నాడు. అరగంట కూర్చున్న తర్వాత సరేనయ్యా మీరు మట్టిగా ఉంది ఏమంటే మళ్ళా లేకపోయాడు. వద్దయ్యా నువ్వు లేవకు, ఊరెళ్ళాలి కదా, మాట్లాడన్నా. నిజంగా జరిగిన సంఘటన ఇది. సరే గంటన్నర అయింది, ఇంకా నాకు కాలేజీకి టైం అయితే వచ్చిన పెద్ద బాధ అది. కానీ అన్ఫార్చునేట్ గా నేను రూల్ పెట్టుకున్నా, ఇక్కడంతా మౌనంగా ఉండమంటున్నాను కనుక ఎవరు ఎన్ని గంటలకు పిలిచినా నేను 44కి వస్తాను అనే రూల్ ఒకటి పెట్టుకున్నా నేను. అర్ధరాత్రి 12 గంటలకైనా వచ్చే బయటకు నువ్వు నీతో కబుర్ చెప్పాలి అంటే బయటకు వస్తాను నేను. 12 మీ ఇష్టం, కానీ అక్కడ తలుపు తెరిచి ఉంటే కాలేజీకి టైం అయిపోతుందని బయటకు వచ్చాను నేను. బయటకు వచ్చాక ఏమయ్యా ఇప్పుడైనా చూడు అన్నా. చూడు అంటే లోపలికి వెళ్ళి అటు ఇటు చూసి గుడ్డ ఎక్కడ ఉంది సార్ అన్నాడు. నీ బుషర్ట్ తీసి చూడన్నా. తీలే, నేనైతే తీసేసి ఉండేవాడిని బుషర్ట్ తీలే. కబుర్లేంటి, టైం అయిపోతుందని చెప్పి 4 గంటన్నర టైం తిన్నారు. మీరు చూసుకోండి, అడిగిన ప్రశ్నే అడిగి, అడిగిన ప్రాబ్లమ్సే అడిగి, కారణం ఏంటి? జ్ఞానము వైరాగ్యము లేవు. జ్ఞానము వైరాగ్యము లేని ఏ కోరిక తీరదు. చూడు అంటే బుషర్ట్ చూసుకుంటూ ఉంటే ఇంకేం చూడుస్తాడు? బుషర్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ టేబుల్ క్లీనింగ్. ఆ టేబుల్ మీద మట్టి కంటే నా బుషర్ట్ కాస్ట్లీయా? ఏమో తుడుచుంటే ఏమయ్యేదు, అవుడికి తెలుసు ఏమయ్యేదు. మరి అలా అనుకుని మీరు వద్దన్న పని అంతా మీరే కదా వద్దన్నారు. నీ కోరిక తీవ్రత నేను వద్దన్న పనులు ఎన్ని చేయటం లేదు. మనం వద్దన్న పనులు ఎన్ని చేయటం లేదు, కానీ ఇంతకీ ఏం చేయాలి? చూడండి భాగవతం ఏం చెప్తుందో, చుట్టూరా ఉన్నటువంటి ఆ కోరికలన్నీ నదులు అన్నాడు. చాలా జాగ్రత్తగా నదులకి కోరికలకి లింక్ చూసుకోండి మీరు. నదులు కోరికలు కూడా ఒక ప్రవాహమే, నది కూడా ఒక ప్రవాహమే, కోరిక కూడా ఒక ప్రవాహమే. నది ఎక్కడైతే ఎలాగో ఒక స్థిరంగా ఉండదో కోరికలు కూడా స్థిరంగా ఉండదు. ఇవాళ ఈ కోరిక కోరుతావు, రేపు అదే కోరిక వద్దంటావు. పిల్లలు కావాలో అని గోల పెట్టిన వాడు ఎక్కడి నుంచి వచ్చి చచ్చావరా రాక్షసుడా అని వాడిని తిడతాడు. అలా తిట్టని వాళ్ళు ఎవరైనా నిజంగా ఇక్కడుంటే చెయ్యి చెప్పండి. మేము తిట్టలేదండి, అలా మనసులో ఎప్పుడూ అనుకోలేదండి, అసలు మేము ఒక్క క్షణం కూడా అని నిజంగా అనుకునే వాడు ఉంటే ఖచ్చితంగా వాడు చాలా గొప్పవాడే. అంటే ఇంతకీ ఇది ఎందుకు చెప్పే ఉదాహరణ, ప్రవాహం ఇది. ఇవాళ కావాలంటో రేపు వద్దంటో, ఇవాళ కావాలంటో రేపు వద్దంటావు. నదులు కూడా అంతే, నిరంతరము ప్రవహిస్తూ ఉంటాయి. ఇంకా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి నదికి ఒక కోరికకి లింక్ ఉంటుంది. ఆ కోరిక తీరటానికి ఆ నది ఒడ్డు చాలా బాగా పనిచేస్తుంది. ఈ తీర్థాలన్నీ ఆ ఫిలాసఫీ మీద, ఆ విజ్ఞానం మీద బేస్ అయి ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి చాలా అద్భుతమైనటువంటి రహస్యాల్లో ఇదో రహస్యం. ఏ నది ఒడ్డుకెళ్తే ఏ కోరిక తీరుతుందో తెలియనటువంటి వాడు ఎవడూ ఉండడు అన్న ఉద్దేశం. గంగానది దేన్ని పోగొడుతుంది? పాపక్షయకాన్ని. కృష్ణ గోదావరి తెలీదా? నిజంగా తెలీదా మీకు? సరే, ఆ జ్ఞానం సంపాదించుకోండి. పాపాలు పోగొట్టడం అనేది నదులకి కామన్. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం లో లెక్చరర్స్ ఉంటే వాళ్ళందరికీ కామన్ గా ఇంగ్లీష్ వచ్చు. మీరు అది అడగక్కర్లే వాళ్ళకి ఇంగ్లీష్ వచ్చా రాదా అని. ఏమడగాలి? వాడు ఫిజిక్స్ చెప్తాడా, కెమిస్ట్రీ చెప్తాడా ఇంగ్లీష్ మీడియం లో అని. అలాగే నదులన్నీ కామన్ గా పాపాలు కోపడతాయి. ప్రాయశ్చిత్తానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసుకోండి, అది ఆ సైన్స్ ఇంకా చాలా డీప్ గా చదవాలి. అది అదొక ఐడియా నేను ఇవాళ ఇస్తున్నది, మీరు గుర్తు చేసుకోండి. భాగవతంలో ఇలాంటివి చాలా తగులుతాయి మీకు. భారతదేశంలోని ప్రతి నది కూడా ఒక కోరికకి లింక్ ఉంది. మీరు ఆ నది ఒడ్డుకి వెళ్ళిపోతే ఆ కోరిక తీరిపోతుంది. పుష్కరాలన్నీ అందుకొస్తూ ఉంటాయి. రాశి చక్రంలో 12 రాశులు ఉన్నాయి కదా, 12 సంవత్సరాలకి ఆ నదులన్నీ తిరుగుతూ వస్తూ ఉంటాయి. ఏ రాశిలో ఒక రాశిలో పడుతుంది కదా మీ కోరిక. అంచేత ఈ కోరికలన్నీ కూడా నదులు అని చెప్తోంది. గంగా ద్యాసరితశ్చేమ మత్స్యవార్ధం సమాగత తదాపిన చమే శ్రేయ సేవితాయ సేవితాయ అసురైరపి. ఈ నదులన్నీ కూడా దేవతా రూపంలో ఈ కోరిక దగ్గరికి వచ్చి సేవ చేస్తున్నాయి కోరిక తీర్చటానికి. అయినా కూడా వాళ్ళ సేవలు నాకు ఉపయోగపడటం లేదు. నదుల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, కానీ నదుల దగ్గర కూడా ఈ జ్ఞాన వైరాగ్యాలు లేకుండా ఆ నదులు కూడా ఏమి చేయలేవు. ఇదా నీ ఇంశుడు మద్వార్త. 5 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకునేదా? పావుగంటుందా? ఇదానీంశుణు మద్వార్తాం సచ్చిత్తస్త్వం తపోధన వార్తాం మే వితతప్యాతి వితతాప్యస్తి తాం శ్రుత్వా సుఖమావహ. ఇప్పుడు హే తపోధన, నీవు ధ్యానముగా నా మాట విను. నా కథ అందరికీ తెలుసు, కాని మీరు మళ్లీ దాన్ని విని నాకు శాంతి ఇవ్వండి. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు వీడు. డాక్టర్ వాడిని చూడగానే మందు రాసిస్తాడు. మీరు వినండి. మొత్తం వింటాడు 1 గంట 1.5 గంటలు. విని మళ్ళా ఏం చేస్తాడు? ఇంచేటంటే నువ్వు అంత చెప్పకలే డాక్టర్కి. వాడికి చూడగానే తెలిసిపోతుంది. వాడికి తెలియకపోతే వాడిని అడుగుతాడు లక్షణాలు ఏమైనా. వాడికి డౌట్ ఉందనుకో, ఏ మంది వాళ్ళు తెలియకపోతే. గుడ్డిగా మంది ఇచ్చేది డాక్టర్, మీకు చాలా అపోహలు ఉన్నాయి వాళ్ళు గుడ్డిగా ఇస్తారని. అంత గుడ్డిగా ఇచ్చే డాక్టర్లు చాలా తక్కువ మంది ఉంటారు. వాడు ఆ MBBS డిగ్రీ కొని ఉంటాడు, కానీ ఇప్పుడు కొనరు. చూసారు, డాక్టర్లు ఆ వాతావరణాన్ని బట్టి వచ్చే రోగాల్ని బట్టి వాళ్ళకి అర్థమైపోతుంది. మీరు చెప్పేటటువంటి బాధ వాళ్ళు వినాల్సిన అవసరం లేదు, కానీ వినకపోతే వాడు మంచి డాక్టర్ కాదు. అంచేత వాడి దగ్గరికి వెళ్ళారు. అంచేత వాడు ఏం చేస్తాడు? కూట భాషణ వింటున్నట్టు నటిస్తాడు. వాడికి తెలివైన వాడు అంటే గురువు పెట్టేస్తాడు. వీరు చెప్పుకుదే ఘంటన్నర చెప్పాను, ఎంత మంచి డాక్టరో, అన్ని విన్నాడని. మీకు తెలియదు వాడు ఏం చేశాడు ఘంటన్నర. హిట్కే ఛాన్స్ అమ్మాయ. ఆ విధంగా మీరు వాడికి మేలు చేశారు. అలాగా ఈ భక్తి కూడా ఏం చెప్తుంది? నువ్వు ఉండు నాయన, నువ్వు విను. నారదుడికి ఇంత డీటెయిల్ గా చెప్పక్కర్లే ఆవిడ. కానీ నారదుడికి ఈ కోరిక, ప్రతి వాడికి వాడి కోరిక అలాగే అనిపిస్తుంది. జాగ్రత్తగా మళ్లీ మళ్లీ మీరు వినండి మాస్టర్. మీకు తెలియటం లేదు మాస్టర్, మీకు అర్థం అవటం లేదు మాస్టర్, మీ అంత కష్టాల్లో ఉందో మాస్టర్. మీకు రహస్యం చెప్పేదా? పాప ఆ మాస్టర్ అదే కష్టాల్లో ఉన్నాడు. ఆయన ఎవరితో చెప్పుకుంటాడు? అది ఎవరితోనూ చెప్పుకోడు వాడు. ఇదానీం శృణు మద్వార్తాం సచ్చిత్వస్తం తపోధన వార్తామేవిత తప్యస్తి త్వాం శ్రుత్వా సుఖమావహ. ఉత్పన్నా ద్రవిడే సాహం వృద్ధిం కర్ణాటకే గత క్వచిత్ క్వచిన్ మహారాష్ట్రే గుర్జరే జీర్ణతాం గత. ఈ నదుల యొక్క ఆ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ చాలా జాగ్రత్తగా చూడండి. ఇది రీసెర్చ్ ఎవడైనా చేయగలిగితే వాడి జీవితం అంతా ఈ ఒక్క శ్లోకంలో రీసెర్చ్ చేయవచ్చు. నేను ద్రవిడ దేశంలో ఉత్పన్నమయ్యాను. కోరిక భక్తి చెప్తోంది అది ఎక్కడ పుట్టిందో. ఎక్కడ పుట్టింది? అది ద్రవిడ దేశంలో పుట్టింది. కర్ణాటకలో పెరిగింది. అక్కడక్కడ మహారాష్ట్రంలో సన్మానాలు పొందింది. కానీ గుజరాత్లో నాకు ముసలితనం వచ్చేసింది. ఆ స్టేట్మెంట్స్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుని మీరు అనలైజ్ చేసుకోవాలి. 6 రోజుల్లో అనలైజ్ చేసుకుని నాకు చెప్పగలిగే ఏదైనా ఉంటే క్లాస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేసుకోవచ్చు. క్లాస్ ముందు అక్కడ ఉంటాను, డిస్కస్ చేసుకోవచ్చు. దోస్ హూ వాంట్ టు డూ రీసెర్చ్, ఈ భాగవతం అనేది రాబోయేటటువంటి కాలంలో యూనివర్సిటీస్ లో ఈ ఒక్క పుస్తకమే చెప్పబడుతుంది. ఇప్పుడు కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ ఉందనుకోండి, అక్కడ ఏం చెప్పబడుతుంది? కెమిస్ట్రీ మాత్రమే కదా. అలాగే రాబోయే కాలంలో ఉండేది భాగవతమే. ఏ పేరుతో ఉంటుందో నాకు తెలియదు, భాగవత అనే పేరుతో ఉండకపోవచ్చు. అది ప్రస్తుతం భాగవతానికి మోడర్న్ వెర్షన్ పేరు ఏంటి అంటే బయోసైన్సెస్, లేకపోతే లైఫ్ సైన్సెస్, లైఫ్ యొక్క సైన్సెస్. దీన్నే సైకోసమాటిక్ మెడిసిన్ అని ఆలోచనల విధానం చెప్తుంది. భారతదేశములో కోరికలు ఎలా డెవలప్ అవుతాయో జాగ్రత్తగా చూడండి. వ్యాసుడు లాంటి మహాభాగవతోత్తముడు, భూత భవిష్య వర్తమానాలు తెలిసినటువంటి వ్యక్తి రాసినటువంటి దీనికి మన సంకల్పం మీరు చెప్పుకోవాలి. ఏంటి సంకల్పం? అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాకల్పే వయస్సు మన్వంతరే కలియుగే ప్రథమచరణే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే కృష్ణా కావేరి మధ్యప్రదేశే. ఈ మధ్యప్రదేశ్ ఇలా దింపుకుంటూ వస్తున్నాం మనం. ఇది చాలా ఇంపార్టెంట్ మీ కోరికలు తీర్చుకోవటానికి కూడా. తెలియదు ఈ టెక్నిక్, చెప్పినా నేర్చుకోరు. చాలా జాగ్రత్తగా దీన్ని మీరు కంటతా పట్టండి. శ్లోకాలను డిస్కస్ చేసుకోండి. అసలు ఏం చెప్తున్నాడో వ్యాసుడు అక్కడ. ఉత్పన్న ద్రవిడే సాహం, ద్రవిడ దేశంలో పుట్టాను. వృద్ధిం కర్ణాటకే గత, కర్ణాటక దేశములో వృద్ధి చెందాను. క్వచిత్ క్వచిన్ మహారాష్ట్రే, మహారాష్ట్రంలో నాకు సన్మానాలు జరిగాయి. పెద్ద సన్మానాలు ఏం జరగలే, చిన్న చిన్న సన్మానాలు జరిగాయి. గుర్జరే జీర్ణతాంగత, గుజరాత్ రాష్ట్రంలో ముసల్తనం వచ్చింది. టైం చూసుకోండి, నేను నా అంతా నేను ఆపను, మీరు ఆపాలి. తత్ర ఘోర కలేర్యోగా పాఖండై ఖండితాంగక దుర్బలాహం చిరం యాత పుత్రాభ్యాం సహ మందత. తత్ర ఘోరే కలేర్యోగాత్, అక్కడ, అక్కడ అంటే అక్కడ గుజరాత్ దేశంలో ఘోరమైనటువంటి కలి ప్రభావం వల్ల ఖండే ఖండితాంగక, నా అంగాలన్నీ కూడా ముక్కముక్కలైపోయాయి. దుర్బలాహం చిరంయాత, ఖండయోగం వచ్చు కనుక నాకు మళ్ళీ వాటిని అన్నింటినీ అతికించుకుంటూ ఉన్నాను. కానీ అతికించుకున్నప్పుడల్లా కూడా గుజరాత్ దేశంలో నేను ముక్కముక్కలు అయిపోతూ ఉంటే, మన గుజరాత్లో ఈ మధ్య 2 సార్లు భయంకరమైనటువంటి ప్రమాదాలు వచ్చాయి తెలుసు కదా. ఒక కుదుపు కుదుపు పారేసింది అది. మీరు చాలా చాలా ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలకి భాగవతం ఇప్పుడు మళ్ళా ఎందుకు చెప్పబడుతుందో, ఎందుకు స్పెసిఫిక్ గా దీన్ని చెప్పి తీరుతాను అని చెప్పాను. నేను ఇవాళ పొద్దున కూడా నేను చెప్పాను, ఎవరు వినటానికి రాకపోయినా సరే, నేను చెప్పినటువంటి వర్క్ చేయకపోయినా సరే నేను చెప్పుకుంటూ పోతానని చెప్పాను. నేను ఒకళ్ళు అడిగితే కారణం ఏంటి, ఇక్కడ మీకు తెలుస్తుంది, మీరు ఊహించగలిగితే ఎందుకు. దుర్బలాహం చిరంయాత, ముక్కముక్కలైపోయి మళ్ళా కలిసిపోతూ ఉంటాయి, ముక్కముక్కలైపోయి మళ్ళా కలిసిపోతూ ఉంటాయి ఖండయోగంలో. అయినా ఎన్నిసార్లు అలా కలుపుతారు? ప్రతిసారి ఎప్పుడు ఒకసారి బోను విరిగింది మళ్ళా కలిపాం, అతుక్కుంటుంది కానీ మొదట ఉన్నటువంటి స్ట్రెంగ్త్ దానికి ఉండదు, మళ్ళీ విరుగుతుంది, మళ్ళీ అతికిస్తాం, మళ్ళీ అంత స్ట్రెంగ్త్ రాదు, చివరికి ఏమైపోతాం? దుర్బలం అయిపోతాం. దుర్బలాహం చి రమ్యాత పుత్రాభ్యాం సహమందత, పోనీ నా కొడుకులైనా నాకు సహాయం చేస్తారా అంటే వాళ్ళు నాకంటే మందమతులు అయిపోయారు. తల్లికి హెల్ప్ ఎవరు చేయాలి? కోరికకి ఎవరు హెల్ప్ చేయాలి? ఈ జ్ఞానము వైరాగ్యం ఏదైనా ఉంటే పాపం కోరిక మళ్ళా బలం పుంజుకుంటుంది. ఈ పిల్లలు ఏమైపోయారు? మందమత వీక్ అయిపోయారు. వృందావనం పునఃప్రాప్య నవీనేవ స్వరూపిణి జాతాహం యువతి సమ్యక్ ప్రేష్టరూపాతు సాంప్రతాం. కానీ నేను బృందావనానికి వచ్చి ఈ అందమైనటువంటి పరమ సుందరమైనటువంటి యువతి రూపాన్ని పొందగలిగాను. మీరు చాలా జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని ఖండితా పట్టడమే కాకుండా మీరు మీ తరఫున అనాలిసిస్ చేసుకోలేదు, మీ కోరికల గురించి చెప్తున్నారు తప్ప వ్యాసుడు అక్కడ ఏదో భక్తి ఏదో ముసలిదైపోతే నీకు నాకు ఏం లాభం ఇవ్వాలా? లాభం ఎందుకు అంటే ఇది మీకు కూడా వర్తిస్తుంది కనుక ఈ ఫార్ములా. ఇంచేత మీ యొక్క కోరిక మళ్ళీ ఎప్పుడు యువతి రూపం ధరిస్తుంది? బృందావనానికి వెళ్తే అది యువతి అయిపోతుంది, మళ్ళా పరమ సుందరమైనటువంటి యువతి రూపం ధరిస్తుంది అది. ఇమౌతో శివ శైతావత్ర శైత ఇమౌతో శైతావత్ర శుతో మే క్లిశ్యతశ్రమాత్ ఇదం స్థానం పరిత్యజ్య విదేశం గమ్యతే మయా. పాపం భక్తికి కూడా విదేశాలకు వెళ్ళాలనుంది. ఏమంటుంది? ఇక్కడ పడున్నారే శవాల్లాగా శవాకృతి ధరించినటువంటి వాళ్ళు, వీళ్ళు నా పుత్రులే, అలిసిపోయి పడిపోయారు పాపం వాళ్ళు. ఆ పుత్రులు ఏం చేశారు? అలిసిపోయి పడిపోయారు. జ్ఞానము వైరాగ్యము అలసట, అదే ఒక కూటభాషణ. ఎందుకంటే జ్ఞానానికి అంతు లేదు, వైరాగ్యానికి అంతు ఉండదు ఎప్పుడు కూడా. నువ్వు లిమిట్ ఇస్తావు తప్ప వైరాగ్యానికి ఎక్కడ లిమిట్? కానీ ఏం చెప్తుంది అక్కడ భక్తి? జ్ఞానము వైరాగ్యం ఏమయ్యాయట? అలసిపోయాయట. అంటే వ్యంగ్యం అది. అలసిపోయి పడిపోయారు వాళ్ళు. మేము చాలా కష్టపడిపోయాం మాస్టర్, ఇంకా చేయలేము అబ్బా. అబ్బా మిమ్మల్ని అంటే నాకు అనిపిస్తుంది ఇంకా 5 నిమిషాలు ఎప్పుడవుతాయా అది, ఇంకా 2 నిమిషాలండి చెప్పేస్తాను. అంచేత వీళ్ళు అలసిపోయి పడిపోయారు, నిద్రపోతున్నారు. ఇంకా నాకు కూడా విదేశాలకి వెళ్ళిపోవాలని ఉంది భక్తి కోరిక. ఇప్పుడు విదేశాల్లోనే ఉంది వాళ్ళకి. ఏ కోరిక ఉన్నా ఆ కోరిక తీర్చుకుంటారు వాళ్ళు, మంచి చెడ ఏం లేదు. మనమే ఏ కోరిక తీర్చుకోలేనటువంటి ఇంపోర్టెన్స్ నపుంసకలం అయిపోయాం. ఏ కోరిక తీర్చుకోలేము మనం అసలు. భౌతికమైన కోరిక తీర్చుకోలేము, ఆధ్యాత్మికమైనటువంటి కోరిక తీర్చుకోలేము. కానీ విదేశాంగత భక్తికి వెళ్ళిపోవాలని ఉందని అప్పుడే చెప్పింది అక్కడ విదేశాల్లో. అందుకని ఇక్కడ కోరిక తీరని వాళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? విదేశాలకు కోరిక తీర్చుకోవటానికే కదా వెళ్ళేది, కోరికంటే భక్తనేగా. అంతేత వ్యాసుడు యొక్క రాసిన ప్రతి సెంటెన్స్ కూడా భవిష్యత్వాణియే. జరఠత్వం సమాయాతో తేన దుఃఖేన దుఃఖిత సాహం తు తరణే కస్మాత్ వృద్ధా విమౌకుతః. ఇంకో పెద్ద బాధ భక్తికి ఏమొచ్చిందంటే కోరికి, నేనేమో యువతిని నా పిల్లల ముసలాళ్ళు అయితే పడిపోయారు. ఇంకా ఇంతకంటే పెద్ద బాధ ఏ తల్లికి ఉంటుంది? అది కూడా నాకు చాలా పెద్ద బాధ ఉంది. నే కోరికలు ఇంకా తీవ్రంగా ఉన్నాయి, ముసలాళ్ళు అయిపోయాను ఇంకా చేయనంటాడు వాడు. కానీ వాడి కోరికలకు అంతే లేదు, అది ఆ స్థితి. ఇప్పుడు ఈ ముసలాళ్ళని అడగండి, వాళ్ళ కోరికలకు ఏమీ లిమిటేషన్స్ ఉండవు. కానీ దానికి కావాల్సిన జ్ఞానము ఉండదు, వైరాగ్యం ఉండదు, సాధన ఉండదు, ఏమి ఉండదు. అది ఆ బాధ చెప్తుంది అక్కడ. భక్తి యొక్క బాధ ఏంటి అంటే నేనేమో ఇంకా కోరికలు ముసలాళ్ళలో కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి. మనమే అంటాం పాపం వాళ్ళది, నువ్వు ముసలాళ్ళు అయిపోయావు ఇంకా నీకు ఈ కోరికలు ఏంటి రాదే. పాప వాళ్ళ కోరికలు ఏమనుకుంటాయి? ఇలా అనుకుంటాయి. త్రయాణాం సహచరిత్వాద్వై త్రయాణాం సహచరితాత్వా. మళ్ళీ చదవండి. త్రయాణాం సహచరిత్వాద్వై ద్వైపరీత్యం కుతస్థ.